పంచముఖువీట పంచముఖువీట మేను అసరించనేని. కాశీలో శరీరం విడిచిపెట్టిన వాడు పరమ పుణ్యాత్ముడు అవుతాడని అందరికీ తెలుసు కదా, ఎంత పుణ్యాత్ముడు అవుతాడో చెప్పారు ఇంద్రుడు. పంచముఖువీట, పంచముఖుడు అంటే ఈశ్వరుడు, ఆయన యొక్క పురములో మేను శరీరమును ఓసరించినేని విడిచిపెట్టాడంటే, అంటే కాశీలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడు చచ్చిన వెంటనే ఏమవుతాట? ఒకడున్నాడు, వాడు ఏనాడు జీవితంలో తీర్థయాత్రలకు వెళ్ళలేదు, పొరపాటున కూడా కాశీకి వెళ్ళలేదు, గంగకి వెళ్ళలేదు, స్నానం చేయలేదు, ఏ తీర్థయాత్రకి వెళ్ళలేదు. ఎప్పుడు డబ్బు డబ్బు అని సంపాదించి గుండెకి ఆయన లబ్బు డబ్బని కొట్టించుకుంటూ ఒకసారి అనుకోకుండా జబ్బు చేసి లబ్బు డబ్బు ఆగిపోయింది, వాడు చచ్చిపోయాడు. పొరపాటున కాశీ వెళ్ళేట చివరి రోజుల్లో మాత్రం, ఏనాడు యాత్రకి వెళ్ళని వాడు అదృష్టం ఎక్కడో కలిసి వచ్చి చివరి రోజున అనుకోకుండా కాశీ వెళ్ళి చచ్చిపోయాడు. అలా చావగానే హఠాత్తుగా ఏమైందనమాట, వాడి నెత్తి మీద గంగ వచ్చి కూర్చుంది. గంగ ఎవరి నెత్తి మీద ఉంటుంది? శివుడి నెత్తి మీద. అంటే ఎప్పుడూ పుణ్యములు చెయ్యని, తీర్థయాత్రలు చెయ్యని పరమపాపాత్ముడు కూడా కాశీలో శరీరం విడిచిపెట్టగానే వాడి నెత్తి మీద గంగ వచ్చింది అంటే వాడు శివుడిలో కలిసిపోయాడు, ఏకంగా శివుడిలో ఐక్యమైపోయాడు. అంత గొప్ప క్షేత్రం అది. ఇంకోడున్నాడు, ఆడవాళ్ళు కనపడితే ఆమెడ దూరం పరిగెడతాడు. ఏంచేతంటే ఈ మధ్యన వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చిందిలేండి, ఆడా కాదు మగా కాదు మధ్య రకం వాడు, వాడు పేడి నపుంసకుడు. ఇటువంటి నపుంసకుడు ఒకడు కాశీ వెళ్ళి శరీరం విడిచిపెట్టాట, వెంటనే వాడు తన శరీరంలో సగభాగం స్త్రీకి ఇచ్చేశాడు, అంత గొప్ప పురుషుడయ్యాడు, అంటే అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. పరమ నపుంసకుడు కాశీలో మరణిస్తే సాక్షాత్తు అర్ధనారీశ్వరుడు ఈశ్వరుడిలో కలిసిపోయాడు. మరొకడున్నాడు, ఎప్పుడు ఇంట్లో పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి అన్నం వండలేదు. అన్నం ఎందుకు వండలేదంటే అంత దరిద్రుడు పాపం, వాడి ఇంట్లో ఏమీ లేదు, అడుక్కు బతికేవాడు ఒక ముష్టాడు. వాడు కాశీలో శరీరం విడిచిపెట్టాడు, వెంటనే అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలుపెట్టాట. అష్టైశ్వర్యాలు ఈశ్వరుడి దగ్గరే ఉంటాయి అంటే ఇంత భిక్షుకుడు కూడా కాశీలో మరణించగానే అష్టైశ్వర్య సంపన్నుడు అయిపోయాడు. మరొకడున్నాడు, వాడు ఒట్టి పిరికివాడు, ఆయుధం అంటే వణికిపోతాట, కత్తి కనబడితే పరిగెత్తు పారిపోతాడు, అంత పిరికాడు. అనుకోకుండా కాశీలో శరీరం విడిచిపెట్టాడు, వెంటనే వాడి చేతిలో 3 పదునైన సోలములు కలిగిన ఆయుధం పట్టుకున్నాడు, త్రిశూలాన్ని ధరించాడు, అనగా వాడు శివుడైపోయాడు. ఇంకొకడున్నాడు, ఒట్టి సొంట, 10 సార్లు 2 రెళ్ళు 4 2 రెళ్ళు 4 అని ఎక్కని చెప్పాక 11వ సారి 2 రెళ్ళు అంతరా అంటే 2 రెళ్ళండి 2 రెళ్ళండి అని బుర్రగొక్కుంటాట. అంతటి మేధకుడు వాడు, అంటే జ్ఞాపక శక్తి లేని బుర్రలేని సొంట. అటువంటి వాడు కాశీలో మరణించిన వెంటనే మర్రి చెట్టు కింద కూర్చుని మునీశ్వరుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని మీ అందరికీ వేదాలు పురాణాలు పాఠాలు చెబుతానన్నట్ట. అంటే ఏమయ్యాడు వాడు? మేధా దక్షిణామూర్తి అయిపోయాడు ఏకంగా. ఎందుకు పనికిరాని చవట కూడా కాశీలో శరీరం విడిచిపెడితే ఈశ్వరుడు అంతటి వాడు అవుతాడు. అంత మహిమ కలిగింది కాశీ. అందుకని ఎవడైనా భూలోకంలో తీర్థయాత్రలు చేసేవాడు జీవితంలో ఒక్కసారి అయినా కాశీ వెళ్ళాలి. నేను నా ప్రణవపీఠాన్ని సంపూర్ణంగా అక్కడ ప్రతిష్ఠించేశాక నా పీఠం, అప్పుడు మీరు వచ్చి నా ద్వారా ఎక్కడ ఏం చూడాలో అని చక్కగా చూద్దరు, కానీ అదొక ఫలితం వస్తుంది కనుక. ఇప్పుడు తులసీదేవి భూలోకానికి గోలోకం నుంచి యాత్రలకు వచ్చింది, శుభ్రంగా స్నానం చేసింది, అన్న ప్రకారంగా ఆవిడకి అన్ని శాస్త్రాలు తెలుసు కనుక ఈశ్వర దర్శనం చేసుకుంది. చిట్ట చివర గంగానది రేవుల్లో తిరగడం మొదలుపెట్టింది. అక్కడ మన దుంటి విఘ్నేశ్వరుడు కనబడ్డాడు. విఘ్నేశ్వరుడు చాలా అందంగా ఉంటాడు. చాలామంది విఘ్నేశ్వరుడు పుట్టుకకి రకరకాల కథలు ఉన్నాయి కదా, విఘ్నేశ్వరుడు కూడా ఒక్కసారి పుట్టినవాడు కాదు. విఘ్నేశ్వరుడికి కూడా 1116 అవతారాలు ఉన్నాయి. అందులో ఒక అవతారం పార్వతీదేవి శరీరం నుంచి మట్టి నుంచి పుట్టాడు. ఈ మాట కూడా ఇంత గట్టిగా ఎందుకు నొక్కి చెబుతున్నాను అంటే, నలుగుపిండి కథ ఒట్టి అబద్ధపు కథ, మొహమాటం లేకుండా శివపురాణంలో నలుగుపిండి అని చెప్పలే. మరి ఎందుకు ఆ పదం పుట్టిందో కానీ, ఒకప్పుడు పార్వతీదేవి శివుడి రాక కోసం ఎదురు చూస్తూ తన శరీరాన్ని ఇలా అనుకుందిట ఒక్కసారి, పార్వత్యా వపుషో మలం, వపుష శరీరము యొక్క మలము మట్టి. ఆవిడ శరీరానికి కొంచెం మట్టి వచ్చింది శివుడిని తలుచుకోగానే, ఆ మట్టి ఇలా నలిపి మట్టి నుంచి తయారు చేసింది. ఒంటిని ఇలా నలిచి మట్టి తీసిందంటే ఆ మట్టిని నలచడం అనే ద్వారా తద్వారా పిండి అని ఎవడో అనుకున్నాడు అనమాట, భ్రమపడ్డాడు. అనువాదం చేసేవాడికి భాష రాకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అనమాట. నాబోటి వాడికి లెటరింగ్ అంటే నేనేమనుకున్నానంటే తెలియక చెత్త వేయకూడదనే విషయం తెలియదు కొత్తల్లో, లెటరింగ్ అంటే ఉమ్మేయడమేమో అనుకున్నాను.
ఏమో ఒక్కొక్కడికి ఒక్కో భాష తెలియనప్పుడు ఏమిటోటో పదాలు తెలియనప్పుడు అర్థం కాదనమాట. అందులో మన ఇక్కడ భాష వాళ్ళు మాట్లాడేది అర్థమయ్యి చచ్చేది కదా, కొత్తలో చాలా ఇప్పటికీ అర్థం అవుతుందని కాదు కానీ అప్పట్లో ఇంకొంచెం కష్టంగా ఉండేది అనమాట. ఆర్ అన్నాడు వాడు. అనగానే దిగ్గానే ఏమిటో అర్థం కాక అన్నాను. మళ్ళీ రెండు మూడు సార్లు అనక ఆర్యో మిస్టర్ పద్మాకర్కి వచ్చింది అప్పుడు ఆర్యో మిస్టర్ ప్యాట్ మేకర్ అన్నాడనమాట. పిఏడి వాడికి ప్యాట్లా కనపడింది, నయం బ్యాట్లా కనపడలేదు. అంచేత చాలా కష్టం కొంత కొంత భాష. అలాగే సంస్కృతం మీద పట్టు లేని కారణం చేత ఈ వపుషో మలము అన్నప్పుడు శరీరమును నలవగా వచ్చిన మట్టి అనేది పోయి బహుశా పూర్వకాలంలో పిండితో నలిచేవారు కదా, ఆ పిండి అనే ఒక భావం ఎక్కడో వాడికి స్ఫురించింది. కానీ అందులో మాత్రం ఎక్కడ పిండి పదార్థం లేదు, కేవలం ఆవిడ శరీరాన్ని ఇలా అనుకుంది అమ్మవారి ఒంటికి మట్టి ఏమిటి అసలు. కానీ లోక శ్రేయస్సు కోసం అలా మట్టి తెచ్చుకుని ఆ మట్టిని నలుపుతూ ఉంటే అందులోంచి పుట్టాడు విఘ్నేశ్వరుడు. అదొక అవతారం. కానీ మొట్టమొదటి అవతారం ఏమిటి అంటే, పూర్వం శ్రీ మహావిష్ణువు ఒక రోజున పార్వతీదేవి ఇంటికి భోజనానికి వచ్చాడు భిక్షుక రూపంలో. చాలా పెద్ద కథ, అన్నీ క్లుప్తంగా చెప్పాలి ఎందుకంటే తులసి మహిమ చెప్పడానికి ఎన్ని యుగాలైనా చాలదు. ఆయన ఇంటి ముందుకు వచ్చి విష్ణువు పార్వతీదేవి దగ్గరికి భిక్షాందేహి అన్నాడు. ఆవిడ వెంటనే లోపలికి రండి బాబు కూర్చోండి అంది భిక్షుకుణ్ణి. ఒక బల్ల వేసింది, కూర్చోబెట్టింది, లోపలికి వెళ్ళి ఆహారం తేవడానికి వెళ్ళింది కైలాసంలో. ఆవిడ తిరిగి వచ్చేసరికి ఈ భిక్షుకుడు మాయమైపోయాడు. ఆ స్థానంలో చిన్న బాబు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ కనబడ్డాడు. నేను పిల్లవాడు కావాలి, కడుపున పుట్టిన పిల్లలు ఎలాగో మాకు యోగం లేదు, కానీ సంతానం కావాలనుకున్నాను. ఎవరో భగవంతుడిలాగే ఇక్కడ పెట్టాడు ఈ పిల్లవాడిని అనుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అప్పుడు ఈశ్వరుడు వచ్చి, నీకోసం సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ పిల్లవాడి రూపం ధరించాడు, ఈతడే నీకు దత్తపుత్రుడు, వీడిని జాగ్రత్తగా పెంచు అన్నాడు. ఆ విధంగా ఆ బాలుని పెంచి ఉయ్యాల తొట్లో పెట్టి అందులో కన్న కొడుకు కంటే ఇలా హఠాత్తుగా దొరికిన పిల్లలంటే ఇంకా ఎక్కువ ఇష్టం అంట ఆడవాళ్ళకి అని నేను అనలేదు, పురాణంలో అన్నారు వాళ్ళు. నన్ను నా మీద పడకండి, దొరక్క దొరక్క చాలా కాలానికి దొరికాడని ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ మొత్తం అందరినీ పిలిచింది. పురాణానికి వచ్చే జనం కంటే ఎక్కువ వచ్చారు దానికి ఫంక్షన్కి. పార్వతీదేవి పిలిస్తే రాకుండా ఎలా ఉంటారు, అందుకని ఎక్కడెక్కడి వారు వచ్చారు. అందరూ ఒకళ్ళ తర్వాత వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పార్వతి ఎంత అదృష్టవంతురాలి, గర్భవతివై నానాయాతన పడి వేవిళ్ల బాధ లేకుండా డైరెక్ట్గా కొడుకుని కన్నావు, ఎంతో సుకృతం ఇది అని పొగిడి కానుకలిచ్చి వెళ్ళిపోయారు. ఆ కన్న ఒక ఆయన వచ్చాట, చాలా గొప్పవాడు ఆయన. ఆయన రావడంతో అమ్మ అందరికంటే ఆఖరిని వచ్చానని ఏమనుకోవద్దు, నాకు కొన్ని కారణాలు ఉన్నాయి అని తలకాయ ఉంచుకుని తల ఎత్తడం లేదు. ఏమైనా ఆయన మా అబ్బాయిని అందరూ చూశారు, కానుకలు ఇచ్చారు, నువ్వు కానుకలు పట్టుకొచ్చావు కానీ తల ఎత్తి కంటితో హాయిగా మా పిల్లవాడిని ఎందుకు చూడటం లేదు అంటే, ఏం చెప్పనమ్మా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను చూశానంటే మీ అబ్బాయి పని అయిపోతుంది అన్నాడు ఆయన. అర్థమైంది ఆయన వచ్చినాడు ఎవరో మీకు ఈ వాటికి. శనివారానికి అధిష్టాన దేవత శనైశ్చరుడు వచ్చాడనమాట. అప్పుడు ఆవిడ, ఏమి నాయనా శని, మా అబ్బాయిని నువ్వు చూస్తే మా అబ్బాయికి ఏమొస్తుంది అని అడిగాడు అని అడిగింది అమ్మ. ఏం చెప్పమంటావమ్మా, నా భార్య పేరు సౌరి, నేను ఎప్పుడు ఏలినాటి శని అనే పేరుతో అందరిళ్ళకి పోతున్నాను, ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం ఉండడం లేదు, దాంతో నా ఇల్లాలికి కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా పొద్దున్న అంటావు సాయంత్రం అంటావు మాయదారి ఊరమ్మటా తిరుగుతో నాతో కలిసి భోజనం కూడా చేయటం లేదు, ఈ రోజు నుంచి నీ దృష్టి ఎవడ మీద పడితే వాడికి తలకాయి పగిలిపోగా కానీ శపించింది. నా ఎదురుగుండా అప్పటి నుంచి ఆవిడ శాపం పెట్టడం వల్ల నా ముఖాముఖి ఎదురుగుండా నిలబడిన వాడు నాశనం అయిపోతాడు. తల పగలడం అంటే కేవలం నాశనం అవడం అని అర్థం. అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నవగ్రహాలయానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి నేర్చుకోండి. రోజు ఆలయంలోకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేశాక శనికి కొంచెం పక్క నుంచి దండం పెడుతున్నాను. శనికి ఈ మైక్ ఎదురుగుండా నేను కూర్చుని మూతి పెట్టినట్టు పెట్టకూడదు. శని ఎదురుగుండా ఎవరు నిలబడినా అతని భార్య శాపం వల్ల వాడికి ఆ రోజు నుంచి పతన అవస్థ మొదలవుతుంది. ఒక్క అభిషేకం చేసి అర్చకుడికి తప్ప తక్కిన వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసేటప్పుడు పక్క నుంచి పెట్టుకోవాలని కఠోర నియమం. ఇప్పుడు నేను చెప్పింది బ్రహ్మవైవర్త పురాణంలోని మాట. ఇదే కథ యథాతథంగా స్కాందంలో కూడా ఉంటుంది, దేవీ భాగవతంలో కూడా ఉంటుంది. ఇటువంటివి కొన్ని జాగ్రత్తగా ఉండాలి, చిన్న చిన్నవి కానీ కొంచెం సూచనలు పట్టించుకొని శాస్త్ర ప్రకారంగా అర్చన చేస్తే శుభ ఫలితాలు పొందుతాం. నవగ్రహాలు అందరికీ ఎదురుగుండా ఉండొచ్చు, ఒక్క శనికి మాత్రం కొంచెం పక్క నుంచి నమస్కరించాలన్నమాట. అలాగే అభిషేకాలు జరుగుతున్నప్పుడు కూడా శివలింగానికి వాటికి ఎదురుగుండా డైరెక్ట్గా కాకుండా కొద్దిగా పారిశ్యం. అందుకే గుళ్ళలో ఏం చేస్తున్నారు మీకు, మధ్యలో అడ్డం పెట్టి అటు ఇటు పెడుతున్నారు జనాన్ని. అసలు కారణం ఇది. అభిషేకాలు జరుగుతున్నప్పుడు శనికి వీళ్ళకి ఎప్పుడు కూడా ఎదురుగా నిలబడకుండా కొద్దిగా పక్కకి నిలబడి చూడాలి అని. నాకు మా ఆవిడ శాపం వల్ల నేను ఎదురుగుండా ఎవరిని నిలబడి చూడను, నా దృష్టి పెడితే నీ కొడుకుకి ప్రమాదం వస్తుంది అంటే పార్వతి పక్కపక్కనవి, నీ శాపం మానవులకి సామాన్యులకి, నా కుమారుడికి ఇలాంటి శాపం వర్తించదు, మారు మాట్లాడకుండా చూడు పర్వాలేదంది. తర్వాత నాకు లేనిపోని ఇబ్బంది వస్తుందేమో తల్లి, నేను ముందే చెప్పాను అన్నాడు ఆయన. చూడవాయి పర్వాలేదంది ఈవిడ. వెంటనే ఈయన తల ఎత్తి చూశాడు, చూడటంతో ఆ బాలుడి తల పట్మనే శబ్దంతో పేలిపోయింది, విస్ఫోటనం మళ్ళీ పెద్ద బాంబు పేలినట్టయింది. దాంతో ఆవిడ గొల్లును గోలు పెట్టింది. నేను చెప్పానా నేను చూడకూడదు తల్లు అంటే వినిపించుకోకుండా చూడు చూడు అన్నావు ఇప్పుడు అన్నాడు. ఈవిడ ఆగ్రహోద కుర్రాలయ్యి దుర్మార్గుడు, అసలు చూడడానికి ఎవడరమ్మన్నాడు నిన్ను, నువ్వు ఎదురుగుండా వచ్చి చూడబట్టి కదా నేను చూడు అన్నాను, నీకేమైనా ఇన్విటేషన్ ఇచ్చానా, అందరికీ మెయిల్ వెళ్ళిందిగా నీకు వెళ్ళలేదు, అసలు నాకు నీ మీద అనుమానం కొద్దే పంపలా పంపకుండా ఆహ్వానం లేకుండా వచ్చి నేను బలవంతం చేస్తే చూసావు, నా కొడుకు తల పగలగొట్టావు, ఈ రోజు నుంచి నీ కాలు కుంటైపోదువుగాక. అందుకే శని అప్పటి నుంచి కుంటాడైపోయాడు పాపం, ఇప్పుడు కుంటుతో నడుస్తున్నాడు, ఇప్పటికి కూడా పార్వతీ శాపం ఆయన ఒంటి పాదమే పాపం. అనగానే ఏం కర్మ వచ్చి పడిందిరా నాకు, శరిగాడికి శని పట్టింది అని బాధపడితే అప్పుడు ఈశ్వరుడు వచ్చి, బాధపడకు, ఇది కూడా నీకు ఉపయోగం అవుతుంది, ఈ రోజు నుంచి నీకు కాకిని వాహనంగా ఇస్తున్నాను, ఈ కాక వాహనం మీద నువ్వు ముల్లోకాలు చూడతావు, కానీ నిన్ను పూజించిన వారికి సుఖల శుభ ఫలితాలు ఇస్తావు. నీ ఎదురుగుండా నిలబడితే మాత్రమే దోషం తప్ప పక్క నుంచి పూజించిన వాడికి మాత్రం నువ్వు అష్టైశ్వర్యాలు ఇచ్చదవుగాక అని కొత్తగా ఆ శాపాన్ని కొంచెం మార్చాడు. అందువల్ల ఇక మీదట మీరు పక్కకి నిలబడి ఆయన మీద నూనె పోస్తే మాత్రం శాపం కూడా మనకు గొప్ప వరమై అష్టైశ్వర్యాలు అనుభవిస్తా అంట. అష్టైశ్వర్యాలు అంటే తెలుసుగా, వాహనము, ఇల్లు, భార్య, భర్త. భార్యాభర్తలు బాగుండడం గొప్ప ఐశ్వర్యం అసలు, ఇది చాలా మంచి మాట. అక్కడ అష్టైశ్వర్యాలలో ఒక ఐశ్వర్యం ఏమిటంటే భార్యాభర్తల ఐకమత్యము అన్నారన్నమాట. స్వగృహము, వాహనము, భార్యాభర్తల ఐకమత్యము, మంచి సంతానము, జల సమృద్ధి, నీళ్లు బాగా దొరికే చోట మనం బతుకుతా అంట. అష్టైశ్వర్యాల్లో నీరు బాగా ఉండాలి. జీతం బాగా ఇస్తాడండి, తీసుకెళ్ళి ఎడారిలో బారేసాడు, నీళ్లు దొరకవు, మన డబ్బంతా నీట్గా సరిపోతుంది, శుభ్రంగా స్నానం చేయడానికి లేకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి జల సమృద్ధి, అగ్ని సమృద్ధి, సువర్ణ ఆభరణాలు, బంధు ప్రీతి అంటే బంధువులు ఎప్పుడూ పొగుడుతూ ఉండగా వాళ్లతో ఐకమత్యంతో కలిసి ఉండడం, వీటిని అష్టైశ్వర్యాలు అంటారన్నమాట. ఇవన్నీ లభిస్తాయి అని దీవించి ఆ తర్వాత ఏడుస్తున్న పార్వతీదేవిని ఓదార్చి విష్ణుస్వరూపుడైన ఆయనకి శిరస్సు నశించడం కాదు, ఈ రోజు నుంచి ఆయన గజముఖుడు అవ్వాలనుకుంటున్నాడు అని ఉత్తరం దిక్కుగా పడుకున్న ఏనుగు తల పట్టుకొని చతికించాడు. అప్పుడు ఆయన గజముఖుడయ్యాడు. ఇది ఒక మన్వంతర కాలంలో. తర్వాత మన్వంతర కాలంలో ఈవిడ శరీరాన్ని నలిపి మట్టి నుంచి విఘ్నేశ్వరుని తయారు చేసింది. ఆ తర్వాత శివుడు తలకాయ నరకడం, ఈ కథంతా మీకు వినాయక చతుర్థి కల్పంలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏనుగు తలను పట్టుకొచ్చారు. ఇలాంటి అనేకమైన అవతారాలు విఘ్నేశ్వరుడికి ఉన్నాయి. విఘ్నేశ్వరుడు విష్ణుస్వరూపుడు, కానీ పార్వతీదేవికి పుత్రుడిగా పుట్టడం వల్ల ఆయన ఎంత విష్ణువు యొక్క అంశతో పుట్టినప్పటికీ విష్ణుమూర్తికి వరుసకి మేనల్లుడు అవుతాడు. ఇప్పుడు తులసీదేవి ఆయన దగ్గరకు వచ్చింది. అందంగా ఉన్న విఘ్నేశ్వరుణ్ణి నేను నిన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకోంది. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, నువ్వు రాధాదేవి స్వరూపానివి, కృష్ణుడికి ఒకప్పుడు పత్తిని వయ్యావు, నేనిప్పుడు కృష్ణుడికి వరుసకి మేనల్లుండి అవుతాను, కాబట్టి నువ్వు కూడా నాకు మేనత్త లాంటి దానివి, అయినా నాకు ఈ భూలోకపు వరసలు తప్ప మీ లోకపు మర్యాదలు రుచించవు, నేను నిన్ను పొరపాటును కూడా ప్రేమించను, పెళ్లి చేసుకొని తప్పు వెళ్ళిపో అన్నాడు. నా అంత అందగత్య తనంత తాను వలచి వస్తే చీపో అంటావా, మరోసారి ఆలోచించు అంది. కుదరదన్నాడు ఈయన. అయితే ఈ క్షణం నుంచి నీకు భూలోకంలో మర్యాదలు లోపించుగాక, నీ దంతం ఓటి భగ్నం అయిపోగాక, అందరూ తినే ఆహారం నీకు రుచించకుండా ఉండుగాక అని శపించింది. అందుకే ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకు దంతము భగ్నం అయిపోయింది. భూలోకంలో పెట్టే అన్ని పదార్థాలు పెట్టకుండా కేవలం మోదకాలే ఆయనకి పెట్టాలి. ఒక్క వినాయక చతుర్థి నాడు తప్ప తక్కిన రోజుల్లో మహానివేదన విఘ్నేశ్వరుడికి పెట్టకూడదు అని ఒక నియమం. అన్నం పెట్టకూడదు, కేవలం కుడుములే పెట్టాలి. అనవసరంగా నా దంతం పగులుతుందని, లౌకిక ప్రాణులు తినే వరి అన్నం లాంటివి నాకు పనికిరావని శపించావు, మర్యాద విడిచిపెట్టి నా ప్రాణం తీసావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు. ఎవడైనా నిన్ను నన్ను పూజించడానికి ఉపయోగిస్తే వాడు దరిద్రుడు, మతిమాలిన వాడు అయిపోగాక, జ్ఞాపక శక్తి నశించి పిచ్చివాడైపోదుడుగాక అని శపించాడు. ఇది శివపురాణంలోని కథ. అందువల్ల అప్పటి నుంచి తులసీమున్న సమర్పయేత్. శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో రెండు శ్లోకాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుణ్ణి తులసితో పూజించకూడదు, శివుణ్ణి సంపంగి పువ్వులతోటి మొగలి పువ్వుతోటి పూజించకూడదు. చంపకం కేతకం హిత్వా త్వంజం సర్వం సమర్పయేత్. ఈశ్వరుడికి చంపకం అంటే సంపంగి, కేతకం మొగలి, హిత్వా విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్. ఇంక ఏదైనా ఇవ్వచ్చు, విఘ్నేశ్వరుడికి కూడా ఏదైనా ఇవ్వచ్చు, ఒక్క తులసీం నా సమర్పయేత్, తులసి మాత్రం ఇవ్వకూడదు. ఈ శాప కథని అక్కడ చెప్పాడనమాట. కాబట్టి ఆఖరికి వినాయక చతుర్థి నాడు కూడా ఈ దళాలతో పూజ చేస్తారు చూసారా పత్రి పూజలో, అక్కడ కూడా పొరపాటున తులసి అనే చోట దిద్దేయండి వెంటనే. అది తెలియక మనం కల్పించింది, మూలంలో ఎక్కడా లేదు తులసి అనే పదమే లేదు అసలు అనమాట. ఇంకేదైనా పెట్టుకోవచ్చు అక్కడ. కాబట్టి తులసితో పూజించరాదు, పూజిస్తే ఇబ్బంది. తులసి దేవ పూజకు తప్ప మానవ పూజకి వాడకూడదు. గురువుల్ని ఇలాంటి పువ్వులతో పాదాలు పూజించాలని నియమం కదా. గురువులని ఇంటికి రాగానే ఒక ఆసనం మీద కూర్చోబెట్టి పువ్వులతో పూజించడం ఒక సంప్రదాయం. కానీ ఒక్క తులసి మాత్రం పాదాల మీద వేయకూడదు, వేస్తే వాడు మతిమాలిన వాడైపోయి పిచ్చాడైపోయి ఏం చేస్తున్నాడో మర్చిపోతాడట, దరిద్రుడు అవుతాడన్నారు. తులసిని శిరస్సు మీద కూడా పెట్టుకోకూడదు, తల మీద. ఏదైనా విష్ణోహ మాల్యం యది గృహీత్వ, విష్ణు ఆలయానికి వెళ్ళగానే ఆ విష్ణువు దగ్గర నుంచి ఓ పువ్వు ఇవ్వగానే, ఏదో విష్ణు ఆలయానికి వెళ్ళాం ఓ పువ్వు చేతిలో పెట్టారు శాస్త్రి గారు అనుకోండి, దాన్ని టక్కుని తీసి శిరస్సు మీద పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది. ఒక్క తులసి మాత్రం అలా పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఉన్న ఐశ్వర్యం నశిస్తుంది అన్నారు. ఇది నెత్తి మీద పెట్టుకుంటే అంత దోషం కనుక. దేవతా పూజకి తప్ప మానవ పూజకి దాన్ని వినియోగించకూడదు. మానవులు వేసుకోదలిస్తే గౌరవంగా మెడలో మాత్రం వేసుకోవాలి, అది కూడా పరమాత్మకి సమర్పించాక. శిరస్సు మీద పెట్టకూడదు, కాలి మీద పెట్టకూడదు. ఇవి కఠోర నియమాలు. వీటిల్లో ఋషుల పూజకి తెల్ల తులసి చాలా మంచిది. అందుకే నారదుడు ఎప్పుడు వచ్చినా సరే ఆయన మహర్షి కనుక తెల్లని తులసి మాలలు వెళ్ళో వేసుకుని వచ్చేవాట. ఆయన పొరపాటున ఎప్పుడైనా ఒక గృహప్రవేశం అయ్యాక గృహప్రవేశంలో అగ్ని ప్రమాదం జరిగితే దానికి ఒక ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు విష్ణు పురాణంలో. అప్పుడప్పుడు అరుదుగా గృహప్రవేశ ముహూర్తంలో ఏదో తేడా ఉండడం వల్ల, లేక గృహప్రవేశ సమయంలో ఏ బయట ఉన్నవాళ్ళు లోపలికి అడుగు పెట్టడం వల్ల, గృహప్రవేశం అయిన కొద్ది రోజుల్లో ఇళ్లలో కొన్ని అపశకునాలు కనపడతాయి. ఇల్లు అంటుకోవటము, లేకపోతే ఇంట్లో కత్తెను అంటుకోవటము, దీపారాధన చేస్తున్నప్పుడు చెయ్యోకాలు అంటుకోవటము, ఇలాంటివి గృహప్రవేశమైన కొద్ది రోజుల్లో జరిగింది అంటే ఇంట్లోనో గృహప్రవేశ ముహూర్తంలోనో ఏదో ఒక దాంట్లో దోషం ఉందని అర్థం అనమాట. అందుకే ముహూర్తం పెట్టేటప్పుడే పంచకరహితమైన ముహూర్తం పెట్టాలి. పంచకరహితం అని ఉంటుంది, రహితం అంటే లేనిది. ఐదు రకాల దోషాలు లేని ముహూర్తం పెట్టుకోవాలి. అందులో ఒకటి ఏంటంటే అగ్ని పంచకం, చోర పంచకం, రాజపంచకం. వీటిల్లో కూడా చోర పంచకం అంటే ఏమిటనమాట, ఈ ముహూర్తంలో ఈ చోరుడు దొంగతనం జరుగుతుంది అని ఒకటి ఉంటుంది. అది కనుక ఉందంటే గృహప్రవేశం అయిన కొద్ది రోజుల్లో దొంగలు పడి మొత్తం పడుకుపోతారు. మనం కష్టపడి ఇంట్లో చేయించుకున్న వెండి సామాను క్రెడిట్ కార్డులతో సైతం పడుకుపోతారు. అగ్ని పంచకం ఉంటే గృహానికి అగ్ని భయం ఉంటుంది. ఇటువంటి భయం ఉన్న ముహూర్తంలో, లేక నిజంగానే గృహప్రవేశంలో ఇంట్లో ఏవైనా కాలినా, అటువంటిప్పుడు వెంటనే ఏం చేయమన్నారు, దొడ్లో తులసి మొక్కని నాటి తులసి మొక్కకి 27 ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే, ధూపదీప నైవేద్యాలు ఇస్తే ఈ ఇంటికి పట్టిన చీడ పేడ ఈ భయంకరమైన వాస్తుదోషాలు ఈ ముహూర్తంలో ఉన్న దోషాలు అన్నీ ఎగిరిపోతాయి అని విష్ణు పురాణం చెబుతున్నదనమాట. ఇంకా అన్నిటికంటే పితృదేవతానుగ్రహం లేకపోవటం వల్లనే ఇవాళ చాలామందికి వంశాభివృద్ధి అవ్వడంలా. ఎంత గింజుకున్నా కొందరికి పిల్లలు పుట్టరు చూసారా. ఆ వంశంలో అసలు మగ సంతానమే లేకుండా పోతుంది కొంతమందికి. లేదా పిల్లలు పుట్టిన అకాలంలో మరణిస్తూ ఉంటారు, లేదా పిల్లలు తీవ్రమైన అనారోగ్యానికి తరచుగా గురవ్వడం, పేచీలు పెట్టి రౌడీజంతో ఏడిపించేస్తున్నారు పిల్లలు, అంటే పితృదేవత అనుగ్రహం లేదు అని అర్థమన్నాడు. మహాభయంకరం అండి బాబు, పిల్లలు అల్లరంటే అంత ఎంత కాదు. ఇల్లు పీకి పాకార పెట్టి పందిరేసి ఏడిపించేస్తున్నారంటే దానికి గల కారణం ఏమిటంటే పితృదేవతలకి సక్రమంగా ఎప్పుడో తద్దినాలు జరగలేదు. పితృదేవత అనుగ్రహం లేకపోవటం వల్ల ఇళ్లలో తొందరగా తల్లిదండ్రులు ఎవరో వెళ్ళిపోతున్నారని అర్థం అనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే చెప్పాక తెలుసో తెలియకో వాళ్ళకి తద్దినాలు పెట్టడం, మర్చిపోవటం, ప్రవర మర్చిపోవటం, వీటన్నిటి కారణం వల్ల. దానికి ఒక ప్రాయశ్చిత్తం చెప్పారు. పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తున్నా, సంతానం లేకపోయినా, అటువంటి వాళ్ళకి 9 ఆదివారముల పాటు తులసీ పూజ చెయ్యండి. ఎలాంటి దాంతో? తులసికి ఒక అష్టోత్తర శతనామం ఉన్నది, దానితో కానీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలతో కానీ ఇంట్లో ఉన్న తులసి కోట చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి ఈ అష్టోత్తర శతనామాలతో పువ్వులతో పూజ చేస్తే పితృదేవతానుగ్రహం లభిస్తుంది, శ్రాద్ధక్రియలలో ఉన్న లోపాలన్నీ పోతాయి. పిండ ప్రదానం చేసేటప్పుడు ఒకడు భక్తు ఉండాలి, ఒకడిని పితృదేవతా స్థానంలో కూర్చోబెడతాం, మరొక భక్తని విశ్వదేవతా స్థానంలో కూర్చోబెడతారు. మీరు సహజంగా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారుగా, కొంతమంది అయినా తద్దినం కార్యక్రమాలు చూసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, లేదా అందరూ చూసి ఉండొచ్చు. పెట్టినా పెట్టకపోయినా కనీసం చూడడమైనా జరుగుతుంది ఎప్పుడు ఒకప్పుడు. ఇద్దరు కనీసం భక్తులు ఉండాలి, ఒకడిని పితృదేవతా స్థానంలో, ఒకడిని విశ్వదేవతా స్థానంలో కూర్చోబెడతాం. ఈ భక్తులు కూడా ఎటువంటి వాళ్ళు అయి ఉండాలట అంటే, కొనకి అంటే గోల్డ్ పుచ్చిపోయిన వాడు భక్తగా పనికిరాడు, కుష్ఠరోగి కుష్ఠరోగం ఉన్నవాడు పనికిరాడు, ఆస్మా వ్యాధి ఉంటుంది చూశారు అటువంటి వాడికి ఉబ్బసం ఉక్కిస వ్యాధి కలిగిన వాడు పనికిరాడు. పౌనర్భవ అంటే ఒక ఆవిడ భర్త చచ్చిపోయాక రెండో పెళ్లి చేసుకుని ఇంకో పిల్లాడికి అందనుకోండి, వీడిని పౌనర్భవుడు అని పేరు. వీడు పౌరోహిత్యం చేస్తే అటువంటి వాడు తద్దినానికి పనికిరాడు భక్తగా. ఇలా కొన్ని చెప్పారు, ఇవి చెప్తే కలియుగంలో హడిలిపోతారు వాళ్ళు, ఇంక మళ్ళీ జీవితంలో పురాణం చెప్పనరు. ఏమో ఎక్కడ ఏ దోషం ఉందో తెలియదు, మనకి తెలియకుండా ఎక్కడైనా కొన్ని దోషాలు ఉండొచ్చు కదా. ఎలాంటివి? ఆ దోషముల వల్ల కూడా పితృదేవతలు ఈ భోజనం చేసే వాళ్ళ ద్వారా సంతృప్తి పొందరు, సరిగదా వంశాన్ని శపిస్తారట. దానికి ఏం చెయ్యాలి అంటే, విస్తరాకులు ఆహార పదార్థాలు వడ్డించేటప్పుడు గారెలు వడ్డిస్తాం, పాయసం వడ్డిస్తాం, ఈ పితృ కార్యక్రమాల్లో మాత్రం కందిపప్పు కాకుండా దిక్కుమాలిన పెసరపప్పు వేస్తాం. ఇలాంటప్పుడు ఆ దోష పరిహారంగా ఒక్క తులసీదళం ముందు వేసి అప్పుడు ఈ పదార్థాలు వడ్డిస్తే పొరపాటున మనకి భక్తులుగా వచ్చే వాళ్ళల్లో ఉన్న లోపాలు కానీ, లేక మన ఇంట్లో లోపాలు కానీ ఉంటే అన్నీ ఎగిరిపోతాయట. ఇదంతా దత్తాత్రేయ చరిత్రలో, మార్కండేయ పురాణంలో కూడా చెప్పారు. తులసిని ఆదివారం నాడు, శుక్రవారం నాడు, మంగళవారం నాడు కొయ్యకూడదు. తులసి కోటలో ఉన్న ఆకుని పొరపాటున కూడా కోసి పూజకి వినియోగించకూడదు. 3 వారములు కొయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమేమిటవి? ఆదివారము, శుక్రవారం, మంగళవారం, ఈ వారాల్లో పొరపాటున కూడా తులసిలో ఉన్న ఒక్క ఆకు కూడా తుంచకూడదు. చీకటి పడ్డాక తులసీ దళాలు కొయ్యకూడదు పూజకి. ఒకసారి కోసి ఇంటిలో పెట్టిన తులసీ దళాలు 15 రోజులు పూజకి పనికొస్తాయన్నారు. పక్షం బిల్వపత్రాలు అంటే మారేడాకులు, తులసీ దళాలు 15 రోజుల పాటు పూజకి పనికొస్తాయి. మీరు ఒకసారి దీంతో పూజ చేశారనుకుందాం, ఏ శివుడికో శివలింగానికో లేక విష్ణుమూర్తినో ఈ ఆకులతో పూజించాక మళ్ళీ ఆకులు తీసి కడిగి ఎండలో పెట్టి తుడిచేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు పూజకి వాడచ్చు. ఎండిపోయినా సరే పర్వాలేదు, 15 రోజులు పనికొస్తాయి. అయితే చేయవలసిన పని ఏంటంటే, ఒకసారి పూజలో పెట్టాక దాన్ని కడిగేసి తుడి చెయ్యాలి. కాకపోతే ఆ తర్వాత ఆరబెట్టిన ఆకులు మళ్ళీ వరుసగా వాడచ్చు 15 రోజులు. కాబట్టి పక్షం రోజులు అదే తులసీదళం వాడచ్చు అనే నియమం ఉన్నది కనుక, సూర్యాస్తమయం అయ్యాకను ఈ శుక్ర కుజ భానువారాల్లోనూ కొయ్యకుండా ఉండాలి అని చెప్పారు. ఒక్కొక్కప్పుడు తులసి కోటలో ఉన్న తులసి మొక్క చచ్చిపోయింది అనుకుందాం, నిద్రించడం అంటాం దాన్ని, అప్పుడు ఏం చేయాలి? కొత్త తులసి మొక్క వేసేటప్పుడు కూడా ఇదే నియమం, సూర్యాస్తమయం అయ్యాక ఆదివారం, శుక్రవారం, మంగళవారాల్లో కొత్త మొక్క వేయకూడదు, మిగతా రోజుల్లో మాత్రమే వేయాలి. వీటిల్లో కూడా తులసికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు బుధవారం. బుధవారం నాడు కొత్త తులసి మొక్క వేసినా, బుధవారం నాడు తులసిని పూజించినా ఆవిడ బ్రహ్మానందం పొందుతుంది. దాని ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి తెలివితేటలు వస్తాయి, ముఖ్యంగా పిల్లల రౌడీజం పోతుందన్నారు. గందరగోళ చేసి కొట్టేస్తుంటారు తల్లిదండ్రులు కూడా, బ్యాట్ పెట్టి కొట్టేశాడు నా కళ్ళ ముందు ఒక ఇంట్లో కుర్రాడు వాళ్ళ నాన్నని. ఈ దెబ్బతో వాళ్ళ నాన్న అంత ఏనుగు లాంటి వాడు కూడా రాట్ అయిపోయాడు ఈ బ్యాట్ దెబ్బకి. అటువంటి పిల్లల కోసం ఈ బుధవారం పూజ చేయమని చెప్పారు. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ, ఆ మధ్యన ET2 చాలా కాలం ప్రతి బుధవారం ఈ తులసితో పూజ చేయటం వల్ల వచ్చే లాభాలు చెప్పేవాడు అనమాట, రోజు 15 నిమిషాలు చొప్పున. ఇటువంటి వాటిని యూట్యూబ్లో పెడితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఇలా చెయ్యొచ్చు చేయకూడదని తెలియటం వల్ల చాలా లాభాలు కదా. శాస్త్ర ప్రకారంగా వాటిని ఆచరణ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి, అశాస్త్రీయమైన వాటిని చేయటం వల్ల కొన్ని అవఫలితాలు కూడా వస్తాయి. ఇప్పుడు కారు చాలా మంచిదే, డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు ఎంత బాగా నడిపినా వాడు దొరికేటట్టు వాడు పని అయిపోయినట్టు జీవితంలో, అమెరికా లాంటి చోట. అలాగే శాస్త్ర నిషిద్ధ కర్మములు చట్టవిరుద్ధమైన కర్మలు లాంటివి అన్నమాట. కాబట్టి వాటిని తెలుసుకుని చేస్తే చాలా లాభం అని చెప్పారు. శరీరం విడిచిపెట్టినటువంటి వ్యక్తిని ఊరేగింపుగా మోసుకుపోతున్నప్పుడు ఈ మధ్యన తులసీ దళాలు కూడా జల్లుతున్నారు, పువ్వులు జల్లుతున్నప్పుడు. అది మాత్రం పొరపాటును కూడా తులసి శవాలకి పనికిరాదు. అత్యంత పవిత్రమైనది ఇది, దీన్ని మైలతో ముట్టుకోకూడదు, బయట ఉన్నవాళ్ళు ముట్టుకోకూడదు. అందుకే ఇంటి దగ్గర బయట పెట్టినప్పుడు బయట ఉన్న రోజుల్లో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తాకడం, నీళ్లు పోయటం చేయకూడదు. ఆ సమయంలో మగవాళ్ళ చేతే చేయించాలి. శవాల మీద పువ్వులు జల్లినట్లుగా వీటిని జల్లకూడదు. అలా జల్లితే కూడా చాలా ఘోర నరకాల పాలు చేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. సత్సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి? ఒకప్పుడు శ్రీకృష్ణుడికి పెళ్ళైన వెంటనే సంతానం కలగాలి, ఆయనకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. కృష్ణుడికే పిల్లలు పట్టలేదని చెప్పారండి స్కాంద పురాణంలో. శ్రీకృష్ణుడు సంతానం కోసం, శివుడి కోసం తపస్సు చేశాడని ఉంది. ఆయనకి పెళ్ళయ్యాక 3 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే పాపం రుక్మిణీదేవి, ఏమండి మా అన్నయ్యల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను మిమ్మల్ని, పిల్లలు లేరని మా అన్నయ్య వాళ్ళు ఆక్షేపిస్తున్నారు, చూసావా మేము చెప్పాము కృష్ణుడి పెళ్లి చేసుకోవద్దంటే, వినిపించుకోకుండా ఆయనకు ఉత్తరం రాసి మరీ తెప్పించి రథం ఎక్కి వెళ్ళావు, అయ్యిందా నీ పని అని అంటున్నాడు మా అన్నయ్య. పిల్లలు లేరు అనే బాధను నేను తట్టుకోలేను, అనుగ్రహించండి అంది. అప్పుడు కృష్ణుడు కాశీ వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడి కోసం తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా అక్కడ బిందుమాధవుడు లేక వేణుమాధవుడు అనే పేరుతో కాశీ యొక్క ఒడ్డున కనపడుతుంది కృష్ణుడి యొక్క ఆలయం. చాలా అద్భుతంగా ఉంటుంది. వేణుగోపాలుడు అని కూడా పిలుస్తాం. విజయగోపాలుడు వేణుగోపాలుడు ఆయన. అక్కడ చేశాడు కృష్ణుడు తపస్సు శివుడి కోసం. కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు మంచి సంతానం కావాలి, మా రుక్మిణీదేవి గొల్లును గోల పెడుతోంది అంటే, అయితే ఓ పని చెయ్యి, శివలింగాన్ని నీ పేరు మీదుగా కృష్ణేశ్వరలింగం అనే పేరుతో ఇక్కడ ప్రతిష్ఠించు. ఇప్పటికి కూడా వేణుమాధవుని ఆలయం దగ్గర కృష్ణేశ్వర లింగం ఉంది, కృష్ణుడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. నువ్వు ఇక్కడే నువ్వు తపస్సు చేసిన చోటే ఒక లింగాన్ని ప్రతిష్ఠించు. 1,116 తులసీ దళాలను తీసుకో. సంతాన ప్రాప్తి కోసం రుద్రాభిషేచనం కరిష్యే అని సంకల్పం చెప్పుకో. అభిషేకం చేశాక నా శివ సహస్రనామాన్ని చదివి, శివుడికి కూడా సహస్రనామాలు ఉన్నాయి, ఈ నామాలతో తులసీ పత్రాలతో పూజ చెయ్యి, నీకు అద్భుతమైన సంతానం కలుగుతుంది అన్నాడు. నీకే కాదు, ఈ ప్రక్రియతో ఎవడు చేసినా వాడికి సంతానం కలుగుతుంది. ఒక్కొక్కటి జాతకంలో ఇక వీడికి పిల్లలు పుట్టరు అని తేల్చేశారనుకుందాం, ఇంకా వాడికి పిల్లలు పుట్టరు, డాక్టర్లు కూడా తేల్చేసినా సరే ఇక్కడికి వచ్చి నీ చేత ప్రతిష్ఠింపబడిన కృష్ణేశ్వరలింగానికి తులసీ దళాలతో పూజ చేసిన వారికి సంతానం కలిగి తీరుతుంది అన్నాడు. నేను ఎరిగి ఒక భక్తురాలు ఉండేదండి, ఆవిడికి పెళ్ళై 16 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టలేదు. ఆవిడ జాతకరి ఇచ్చా కూడా పుట్టడం తేల్చారు, డాక్టర్లు కూడా ఇక నీకు లాభం లేదమ్మా, నీకు నీ భర్తకి కూడా నో ఛాన్స్ అన్నారట. ఆవిడ ఒకసారి మా పీఠానికి వస్తే నా ఈ పుస్తకం తీసి చూపించి, ఇది చూడు, కృష్ణుడే తనకి సంతానం కావాలి అని అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు, శివుడు చెప్పినట్టే అభిషేకం చేసి 1,116 తులసీ దళాలతో లింగాన్ని పూజించాడు, పూజించాక ఆయనకి రుక్మిణికి ప్రద్యుమ్నుడు అనే పేరుతో మన్మధుడు కొడుగ్గా పుట్టాడు, ఎవరు పూజించినా సంతానం కలుగుతుందని వరమిచ్చాడు ఈశ్వరుడు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి చెయ్యన్నాను. నిజంగా 9 రోజులు అక్కడ నిద్రించి రోజు ఈశ్వరుడికి అక్కడ అభిషేకం చేసి మణికర్ణిక దాటి ఇంకా ముందుకెళ్ళాక ఉంటుందన్నమాట ఆ వేణుమాధవన ఆలయం. ఆ కృష్ణేశ్వరుడికి పూజ చేసి తులసీ దళాలతో అర్చన చేసింది. ఆశ్చర్యం కుర్రాడికి ఇప్పుడు 3 ఏళ్ళు ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేమండి. భగవంతుడి అనుగ్రహం కలిగితే ఈ వైద్యులు, ఈ వైద్య శాస్త్రాలు ఇవేమీ మనకి డిక్లేర్ చేసినా, ఈ జ్యోతిష్ శాస్త్రాలన్నీ ఇక నీ వల్ల కాదని చెప్పినా ఆ పని కూడా నెరవేరుతుంది. అయినా భగవంతుడి అనుగ్రహం అంటే వీడేం చేస్తాడు? అందుకే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నాడు శంకరాచార్యులు. చంద్రశేఖరుణ్ణి, ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, అటువంటి నన్ను యముడేం చేస్తాడని, యముడినే బస్తీ వేసవాలని పిలవగలిగాడు. అంత గొప్ప శక్తి ఈ తులసీ దళానికి ఉంది, సంతాన ప్రాప్తిని కూడా ఇచ్చేది. ఆయుర్వేదాది వైద్యాల్లోనూ పురాణాల్లో కూడా తులసీ దళాన్ని రాత్రిపూట 3 దళాలు నవిలి మింగితే కఫం ఉండదు, శ్లేష్మం తగ్గుతుందన్నారు. మీరు చూడండి గొంతు బాగుపడుతుందో లేదో. ఈ మధ్యన ఫ్లోరైడ్ అని నీళ్లలో ఎక్కువగా ఉంటుంది కదా సున్నం, ఈ ఫ్లోరైడ్ పోవాలంటే ఆ నీళ్లలో తులసి వేయమన్నారు. బింది నిండా కొన్ని చోట్ల నీళ్లలో ఈ సున్నం ఎక్కువగా ఉన్న దాంట్లో తులసీ దళాలు వేసి తెల్లారేక చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో నీరు తేరుకుని. ఈ మాట ఎప్పుడో చెప్పారు బ్రహ్మవైవర్త పురాణంలో, మీ ఇళ్లలో తులసీ వనం నాటండి, తులసివనం మధ్యలో నుయ్యి తవ్వించండి, అక్కడ ఉండే నీరు ఏ సున్నము లేకుండా మధురమైన నీరు పడుతుంది అని. అంటే తులసి మొక్కలున్న చోట ఉన్న నీరు ఈ రకమైన కాలుష్యాలు లేకుండా, సున్నము చెత్త చెదారం లేకుండా పవిత్రంగా ఉంటాయి. తులసీ జలం వల్ల వచ్చే లాభాలన్నీ నీకు, అది ఔషధ గుణాలు ఉన్నాయి, పవిత్రత ఉన్నది, రకరకాల భూతప్రేత పిశాచాదుల బాధలను తొలగించే లక్షణం ఉన్నది, వాస్తు దోషాలను తొలగించే శక్తి ఉంది, జాతకర్మాది దోషాలను తొలగించే శక్తి ఉంది, అనేక బహుళ ప్రయోజనాలకి తులసి ఉపయోగపడుతుంది. అటువంటి తులసీదేవిని భక్తి శ్రద్ధలతో మనం పూజించుకుందాం. అమ్మవారి పాట ఇందాక పాడిన పాట వీలుంటే వీరు కంఠస్థం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేసరికి దాంతో హారతి కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మాధవీ రాజేష్ గారి దంపతులకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అందించినందుకు ధన్యవాదాలు చెబుతూ సకల శుభ ఫలావాప్తిరస్తు అంటూ, మీరు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చినందుకు పురాణం మీద భక్తితోటో, పురాణానంతర ప్రసాదం మీద భక్తితోటో, ఏదో ఒక వంక వాళ్ళ మీద అభిమానంతో ఏ వంకతో అయినా వచ్చినందుకు మీ అందరికీ కూడా సకల శుభాలు కలుగుగాక. హరి ఓం తత్సత్.